यदङ्घ्रिकमलद्वन्द्वं द्वन्द्वतापनिवारकं पारकं भवसिन्धोश्च श्रीगुरुं प्रणमाम्यहं रोगान् अशेषान् अपहंसि तुष्टान् दृष्टातु कामान् सकलान् अभीष्टान् त्वामाश्रितानां न विपन्नराणां त्वामाश्रिता हि आश्रयतां प्रयान्ति. శ్రీ సద్గురుదేవుల పాదపద్మలకు నమస్కారం. అమ్మ పాదములకు నమస్కారం. భక్తులందరికీ నమస్కారం. పని మీద జగజ్జనని అమ్మ ఇల్లు వదిలేసి ఎక్కడికన్నా వెళ్ళిపోతే అందరిల్లు లోపల ఒక పంగు ఉంటుంది. అమ్మకు కూడా రాగానే పిల్లలందరికీ రెండు నెలల నుంచి నేను లేను కదా, వీళ్ళందరికీ ఇష్టమైనవన్నీ వండిపెట్టి ఇన్నాళ్ళ బెంగా తీర్చాలని తల్లి తాపత్రయపడుతుంది. చాలా రోజులైంది అమ్మ చేతి వంట తిని మనం తినాలని పిల్లలందరం కూడా ఆవేదన పడుతూ ఉంటాం. చాలా రోజుల తర్వాత కడుపు నిండా అమ్మ చేతి భోజనం తిన్నాం. అందరికీ కడుపు నిండుగా ఉంది, చాలా సంతృప్తికరంగా ఉంది. కారణం ఏదైతే కానివ్వండి, ఏదో నామమాత్రం కారణం. ఇలాంటి కారణాలు మనకి వస్తూనే ఉంటాయి. ఈ కార్యక్రమం మనం అమ్మ చేతి భోజనం చేస్తూనే ఉంటాం. నిమిత్త కారణంగా ఉన్నది ఏదైతే ఉందో అది కూడా కొంచెం ఇవాళ నాకు కొంచెం ప్రత్యేకమైంది. కానీ మన జానకిరామ శాస్త్రి గారు ఎవరైతే ఉన్నారో వారు నాకు పితృ సమానులు. నాకు 60 దాటాయి, ఆయన ఇంకో 10 ఏళ్ళు ఉంటారేమో, నాకు పితృ సమానులు ఎలా అవుతారు? అంత పెద్దవారు ఏం కాదు కదా. అందరికీ గుర్తుందో లేదో, ఆ మధ్యకాలంలో బాబూజీ మహారాజ్ జీవిత చరిత్ర ఒకటి మనం నాటకం వేయించాం అమ్మ సమక్షంలో ఆడిచింది. అప్పుడు మన జానకిరామ శాస్త్రి గారు తారకం గారు పోషణ వేశారు, గుర్తుంది కదమ్మా మీకు. తారకం గారిగా వేశారు. అప్పుడు ఎవరో సడన్గా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి, అమ్మ నాన్నగారు వస్తువు ఏదన్నా ఉంటే నాకు ఇవి, నేను ఇలా ఇక్కడ నాటకం వేస్తున్నారు అమ్మ, బాబూజీ జీవిత చరిత్ర వేయమన్నారు వేస్తున్నాము, నన్ను తారకం గారి పోర్షన్ వేయమన్నారు, ఏదన్నా తారకం గారి వస్తువు దగ్గర పెట్టుకుంటే నేను కొంచెం స్ఫూర్తిదాయకంగా వేయగలుగుతాను, అందుకోసం నాకు ఏదన్నా ఇమ్మని అడిగారు. అలాగా నాకు ఆయన గురించి మాట్లాడాలనగానే వెంటనే ఆ విషయం గుర్తొచ్చింది. అలా అమ్మ ఇప్పటివరకు చెప్పినట్టుగా ఆ స్టేజీ మీద ఏ విధంగా అయితే ఆయన మా నాన్నగా వేశారు, ఆయన అందుకని నాకు మిత్రుడు సమానుడు. సాధారణంగా ఆయన ఎక్కువ హాస్యప్రియత్వంగా ఉండేవారు. మాట్లాడితే ఎవరినన్నా నవ్వించాలని, ఎవరితో మాట్లాడుతున్నా కానీ ఆయన నవ్వుముఖంతో మాట్లాడటమే, ఏ విషయమైనా సరే హాస్యంగా, పెద్ద విషయమైనా చిన్న విషయమైనా సరే హాస్యాన్ని జోడించే మాట్లాడుతూ ఉండేవారు. కానీ ఆయనలో ఒక మంచి ఆర్ద్రత కూడా ఉంది. నాన్నగారు పోయినాక కొంతకాలం తర్వాత ఒకరోజు నన్ను పిలిచి నా దగ్గరకు వచ్చి, ఖాళీ ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను, నాన్నగారు వెళ్ళిపోయారు, ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉన్నావు, పాపం వచ్చి ఎలా ఉంటున్నావు, ఏం తింటున్నావు, ఎలా బతుకుతున్నావు, ఏమిటి అసలు అన్ని విషయాలు కనుక్కోవాలని చాలా అనుకున్నాను కానీ రాలేకపోయాను అని మళ్ళీ ఆయనే చెప్పారు. ఇక్కడ ఉంటున్న వాళ్ళు ఎవరో మన బంధువులు, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, వీళ్ళ మీద ఆధారపడి మనం బతకట్లేదు. నిజానికి మనకి ఆధారంగా మన నిలబడుతున్న మహానుభావులు వేరే ఉన్నారు, అదే ఆధారంతో అందరం బతుకుతామని తెలుసు. కానీ నేను నాన్నగారిని నిన్ను చూస్తున్నాను కనుక మీ ఇద్దరిని దగ్గరగాను, అందుకోసం అనిపించింది మనసుకి, నేను రాలేదు కానీ నేను పలకరించలేదు కానీ చాలా మనసుకి, నిన్ను చూస్తుంటే ఒంటరిగా తిరుగుతుంటే నాన్నగారు లేకుండా అని పాపం ఆయన చాలా ఆత్మీయతతో చెప్పారు. సాధారణంగా ఇప్పుడు ఇందాక అమ్మ చెప్పినట్టుగా రిటైర్ అయినాక ఆయనకి ఇక్కడికి ఆశ్రమ నివాసానికి వచ్చిన తర్వాత ఆయనకి శివాలయంలో సేవ దొరికింది. ఆయనకి మామూలుగా పెద్దలు చెప్తూ ఉన్న విషయం, అనేక జన్మల్లో అనేక రకాల దేవతల్ని ఆరాధన చేసి పూజలు చేసి సాధన చేసుకున్న తర్వాత ఇక ఆఖరి జన్మ దగ్గరికి వచ్చేసరికి శివ పూజ కానీ గురుసేవ కానీ యాక్చువల్గా రెండు తేడా లేదు. శివయవ గురువు అంటాం మనం, అది దొరుకుతుందిట వారికి. చెప్పుకోవాలంటే ఆ విధంగా, ఎందుకంటే మిగిలిన దేవీ దేవతలను పూజ చేసేటప్పుడు కొంత మన మనసు కూడా ఉంటుంది అక్కడ. అమ్మవారికి ఒక మంచి చీర కట్టాలంటే ఈ చీర బాగుందని, ఈ చీర బాగాలేదని, ఈ చీర నాకు ఇష్టమని ఒక మనసు అనుకుంటాం ఒక నగ వేసేటప్పుడు కానీ. అలాగే ఇతర దేవీ దేవతలు ఎవరైనా సరే, రాముడైనా సీత అయినా రాధమ్మ అయినా కృష్ణ పరమాత్ముడు అయినా ఎవరికైనా సరే, వీళ్ళకి ఒక అలంకార ప్రియత్వంతో కూడి వారికి అలంకారము దాని మీద మన ఇష్టము రెండు కూడా కలిపి వెళ్తూ ఉంటాయి. శివుడి దగ్గరకు వచ్చేసరికి ఆయన నిరాడంబరుడు, ఆయనకి ఏమీ అక్కర్లేదు. ఆయన సేవ చేసుకునే వాళ్ళకు కూడా కేవలం దాని మీద భక్తి తప్ప వేరేది లేకుండా ఉండే పరిస్థితి. ఎందుకంటే కాసిన నగలు వెతుక్కోక్కర్లేదు, చీరలు వెతుక్కోక్కర్లేదు, ఇవన్నీ మన మనసు ఎక్కువ వాటి మీద పనిచేయక్కర్లేదు. భక్తులు ఎవరో చెప్పినట్టుగా కాసిన నీళ్లు పోస్తే చాలు, ఒక ఆకు వేస్తే చాలు, ఆయన ఆనందపడతారు, మనకి పుణ్యాన్ని ఇస్తారు. ఆయన గత జన్మల్లో అన్ని దేవీ దేవతల పూజలు చేయటం అయిపోయి ఆఖరి జన్మగా వచ్చి ఆయన శివుడి దగ్గరికి గురువు దగ్గరికి చేరారని మనం చెప్పుకోవచ్చు. మామూలుగా ఏంటంటే ఎంత పుణ్యం చేసుకున్నా కానీ జీవితంలో ఒక క్రమబద్ధమైన జీవితం. శాస్త్రి గారికి మా జానకిని చేపట్టగా మహారాజు అయినామని మన సుశీలక్కని కట్టుకున్న తర్వాతే మనకి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడికి వచ్చే మహారాజు అయ్యారు. పాపం బాబుజీ గురించి ఎక్కువ తెలియటం కానీ ఇక్కడ రావటం కానీ ముందు తెలియదుట. నేను సుశీలక్కని అడిగాను, వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగిందని. కానీ ఇక్కడికి రాకముందు కూడా ఆయనకి ఇంట్లో ఒక క్రమబద్ధమైన జీవితం ఉంది. దేవతార్చన అది ఉంది, పూజ అది ఉంది, నియమబద్ధంగా జీవించడం అది ఏదైతే ఉందో అది అంతకుముందు తెలియకుండా చేసిన సాధన. దాన్ని తెలిసేట్టుగా యువతలకు తీసుకొచ్చి దాన్ని ఒక పద్ధతిలో, ఒక క్రమ పద్ధతిలో, ఒక క్రమశిక్షణలోకి గురు సన్నిధిలో తీసుకురావడం అనేది జరగడం జరిగింది. మనం మామూలుగా సాధన చేసుకునేటప్పుడు ఒక మాట అనుకుంటూ ఉంటాం, సరే క్రమంలో చెప్పుకుంటున్నప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే పూజ జపము వీటిలన్నిటికంటే ధ్యానం ఉత్కృష్టమైందని అనుకున్నప్పటికీ కూడా అందరికీ చాలామందికి ఉండే బాధ ఏంటంటే ధ్యానం చేసుకుంటే కుదరటం లేదు, మనసు కుదరటం లేదు, స్థిరంగా నిలవట్లేదు అని. దానికి పెద్దలు చెప్పిన పరిష్కారం ఏంటంటే మీ జీవిత విధానం ఏదైతే ఉందో ఆ జీవిత విధానం సవ్యంగా ఉంటే, అంటే మీరు ఏదైతే కామక్రోధ లోభాలకి లొంగకుండా ఉండవారా అయితే అప్పుడు ధ్యానం కుదరటం సులభం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకో రకంగా చెప్పాలంటే చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో చిత్తశుద్ధి కలిగితే ధ్యానం కుదురుతుంది అని. చిత్తశుద్ధికి ఏం చేయాలి? చిత్తశుద్ధి వెంటనే దానంతటి అది రాదు కదా, దానికోసం పూజలు వ్రతాలు ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఈ పూజలు వ్రతాలు జపాలు ఇవన్నీ చేయటం వల్ల మనం ధ్యానం చేసుకోవటానికి చిత్తశుద్ధి చేకూరి దానివల్ల మనకి ధ్యానం సక్రమంగా కుదురుతుంది. మామూలుగా ఈక్వేషన్ అది, మామూలుగా చెప్తే క్రమ పద్ధతిలో అదే. ఈ చిత్తశుద్ధికి ఇంకో మాట, పూజలు ఇవన్నీ చేయటం వల్ల ఏమొస్తుందంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కామక్రోధలోభ మోహగుణాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి స్థాయి మెల్లిగా తగ్గించుకుంటూ రావటం జరుగుతుంది. మనసు నిష్కల్మషమవుతుంది. చిత్తశుద్ధి ఏర్పడిందనటానికి ప్రత్యక్షం ఏంటంటే మనకి బాగా బయటికి కనిపించే విషయం ఏంటంటే మనిషి నిష్కల్మషంగా ఉంటాం. మనం శాస్త్రి గారి దగ్గర ఆ విషయం చూస్తాం. మామూలుగా చాలామంది మాట్లాడేటప్పుడు బయటికి మాట్లాడే విధానం ఒకలా ఉంటుంది కానీ ఏదో అంటారు చూడండి, నోటితో మాట్లాడుతూ నసలతో వెక్కరించారని. అటువంటి విధానం ఆయన దగ్గర కనపడదు. ఆయన ఏది మాట్లాడినా కానీ చాలా ఆయన మనసులో ఉన్నదే మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపించేది. ఇలాంటి వాళ్ళకి పెద్దలు ఇంకో మాట కూడా అంటూ ఉంటారు, మనిషి చేసిన పుణ్యం చావులో తెలుస్తుందని. అది అంటే కష్టపడి మరణించిన వాళ్ళందరూ పుణ్యం చేయలేదని కాదు, వాళ్ళ కారణాలు ఒక్కో జీవుడికి ఉండే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ మనిషి అంతకుముందు గతంలో ఎంత చేశారు, ఎంత నిష్కల్మషంగా చేశారు అనే విషయం మనకి ఇటువంటి విషయాల వల్ల కూడా తెలియటం జరుగుతుంది. సరే, ఎవరు ఎంత చేసినా కానీ చిన్న కర్మబంధం ఏదన్నా మిగిలిపోతే దానికోసం ఒక జన్మ తీసుకుని వచ్చి సద్గురువుల సమక్షం చేరి ఆ కర్మబంధాలు తీర్చుకొని వాళ్ళు సద్లోకాలకు వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్తూ ఉంటారు. దీనికి ఒక చిన్న ఉదాహరణకి ఒక కథ ఏమన్నా చెప్తాను. మనకి దక్షిణ దేశంలో ఇంద్రజ్యుమ్నుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఇది పురాణంలో అగస్త్యుడి కథలోంచి తీసుకున్నా నేను, ఎందుకంటే మామూలు ఊరికే జీవితంలో ఆ కథలు ఈ కథలు జోక్గా చెప్పుకున్న కంటే తీసుకునేది ఏదో మంచి కథలే పురాణాలలోంచి తీసుకుందామనే ఉద్దేశంతో. ఈ ఇంద్రజ్యుమ్నుడు అనే వ్యక్తి రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలిస్తున్నాడు. రాజ్యానికి రాజు కనుక సిరి సంపదలకు ఏం లోటు లేదు. అన్నీ ఉన్నప్పటికీ భగవంతుడి దయవల్ల నిష్కల్మషమైన హృదయంతో అతనికి ఒక వైరాగ్యం వచ్చింది. వైరాగ్యం వచ్చి జీవితానికి ఇందాక అరుంధ చెప్పినట్టుగా జీవితానికి సార్థక్యం ఏమిటో తెలుసుకుని దాన్ని కదా సాధించాలి ముందు మిగిలిన వాటి కంటే అని లోపల ఒక ఆవేదన బయలుదేరి ఆ తపనతో ఇంట్లో అందరికీ చెప్పి రాజ్యాన్ని ఇంకోళ్ళకి అప్పచెప్పేసి, నేను సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనం అయితే కానీ నేను మళ్ళీ బయటికి రాను, నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అనే దృఢ నిశ్చయంతో అడవుల్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన తపస్సు ఏ విధంగా అనుకున్నాడంటే, నాకు ఏ వస్తువు వచ్చినా ఎదుర్కొన్నా నిల్చున్నా సరే నేను నా మనసులో విష్ణు దర్శనం అయ్యే వరకు, నాకు ప్రత్యక్షంగా విష్ణుమూర్తి దర్శనం అయ్యే వరకు నేను ఈ శరీర సృహని వదిలేసి తురియావస్థ ఏదైతే ఉందో దానిలోకి వెళ్ళిపోయి, నాకు తురియావస్థ అంటే బాగా తెలియదమ్మా, చదివింది ఏదో చెప్తున్నాను, అందులో ఉండి ఈ దీక్షగా తపస్సు చేసుకుంటాను అనే ఉద్దేశంతో కూర్చుని తపస్సు చేయడం మొదలెట్టాడు. మహానుభావులకి కొన్ని విషయాలు తెలుస్తాయి కదా, గురువులకి మహానుభావులకి. వీళ్ళు మిగిలిన విషయాలన్నీ వదిలేసి తపస్సు చేసుకుందామని ఎంత అనుకున్నప్పటికీ కూడా వీళ్ళకి కర్మబంధాలు ఏమన్నా ఉంటే కాస్త కూస్తో అవి తొలగించుకుంటే కానీ వీళ్ళకి సద్వస్సు దర్శనం కాదు అనే ఉద్దేశం తెలిసిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ కర్మశేషం తొలగించడం కోసం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి కావాల్సినవి చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే అగస్త్యముని ఆ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఈ ఇంద్రజ్యుమ్నుడు అనే ఆయన చాలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు అని ప్రజలందరూ చెప్పుకోవటం విని, సరే ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుని ఆయన దగ్గరికి వచ్చి నుంచున్నాడు. ఇంద్రజ్యుమ్నుడు ముందే నిశ్చయించుకున్నాడు కదా విష్ణుమూర్తి సాక్షాత్ ప్రత్యక్షమైతే కానీ కళ్ళు తెరవనని. ఈయన అగస్త్య మహర్షి ఎదురుగా వచ్చి నుంచున్నా సరే ఆయనకి అసలు దేహధ్యాస లేకుండా ధ్యానం చేసుకోవాలని ఏ విధంగా అయితే అనుకున్నాడో ఆయన అదే విధంగా దేహధ్యాస అనేది లేకుండా తీవ్రమైన తపస్సులో మునిగి ఉండటం జరిగింది. అయితే అగస్త్య మహర్షి చాలా కోపిస్తాడు, నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకునే ధ్యానం మొదలెట్టావు తపస్సు మొదలెట్టావు మంచిదే, కానీ సాధకుడైన వాడికి ఒక మంచి లక్షణం ఉండాలి నీకు తెలియట్లేదు. మహానుభావులు గొప్పవాళ్ళు జ్ఞానులు అనేవాళ్ళు ఎవరన్నా వస్తే, సాధువులు అనేవాళ్ళు వస్తే ముందు ఎంత గొప్ప సాధనైనా సరే దాన్ని పక్కన పెట్టి ముందు వారికి నమస్కారం చేయాలి, అది మర్యాద. ఇక్కడ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము, సింహాసనం మీద ఉన్నప్పుడు చక్రవర్తిలాగా ఎలా ఉంటారో మన అమ్మ, సాధు మహాత్ములు వచ్చేసరికి 5 ఏళ్ల పిల్లగా మారిపోతారు. ఎంత వినయంతో వంగి వారికి నమస్కారం చేస్తూ ఉంటారో మనం గమనిస్తూ ఉంటాం. అలా సాధు మహాత్ములు కనిపిస్తే నువ్వు ఎంత గొప్ప తపస్సులో ఉన్నా సరే, పారాయణలో ఉన్నా సరే, ప్రార్థనలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే మహానుభావులు దర్శనం అయిన వెంటనే వాళ్ళకి నమస్కరించాలి అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. నిన్ను నేను శపించదలుచుకున్నాను అనేసరికి అప్పుడు ఆ మాటలకి ఆయన కళ్ళు తెరిచి, అయ్యా నేను ఏది దుష్ట సంకల్పంతో నేను తపస్సు మొదలెట్టలేదు, నేను తపస్సు మొదలెట్టిందే అసలు సాక్షాత్తు విష్ణుమూర్తిని ప్రదర్శన చేసుకోవాలనే ఉద్దేశంతో మొదలెట్టాను, మిమ్మల్ని తక్కువపరచాలనే ఉద్దేశం నాకు కాదు, నేను ఒక లక్ష్యంతో చేసుకుంటున్నాను కనుక ఆ లక్ష్యం నెరవేరటం కోసం చేసుకుంటున్నాను అంతే అని చెప్తే, అప్పుడు ఆయన అంటారనమాట, ఆయన నీకు శాపం ఇస్తానన్నది నేను, ప్రతి సాధకుడికి తన సాధనతో పాటు కొన్ని కర్మఫలాలు తీరితే కానీ సాధన పరిపక్వం చెంది ముముక్షుత్వం అనేది రాదు. నీకు అటువంటి కర్మఫలం ఒకటి ఉంది గనకే అది తీర్చుకుని వస్తే కానీ నీ తపస్సు ఫలించడం అనేది జరగదు అనే ఉద్దేశంతో నేను నీకు శాపం వదల్చుకున్నాను. ఈ శాపం నీకు మంచినే చేస్తుంది అని చెప్పేసి నువ్వు వచ్చే జన్మలో ఒక గజంగా పుడతావు. గజంగా పుట్టినా కానీ ఏనుగులందరికీ కూడా రాజుగా ఉండి గజేంద్రుడిగా ఉండి ఆ జన్మలో తపస్సు ఫలించి విష్ణుమూర్తి దర్శనం పొంది నీ జీవితాన్ని సార్థకం చేసుకుంటావు అని చెప్పేసి ఆయన చెప్తారు. నాకు అనిపించింది జానకరామ శాస్త్రి గారు కూడా అలాగే కొద్దిగా ఉండి కర్మఫలం ఏదో ఉంది, మళ్ళీ ఆయన మన సుశీలక్కను తీసుకుని ఇక్కడికి వచ్చి మిగిలిన కర్మఫలం ఏదో తీర్చుకుని ఆయన సద్గతులను పొందారని ఖచ్చితంగా చెప్పగలం. అటువంటి భక్తిని జ్ఞానిని జ్ఞానాన్ని మనకు కూడా గురుదేవులు ప్రసాదించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తాను. సద్గురు మహారాజ్కి జయ.
గజేంద్ర మోక్షంలో ఇంద్రదీవునుడు అన్నమాట, అంటే మొసలిగా వచ్చి మరి నారాయణమూర్తి దర్శనాన్ని పొందాడు. చక్కటి ఇతిహాసాన్ని చదువుకోవడం అన్వయించుకోవడం వాళ్ళు కష్టాలు పడుతున్నారు, కానీ మనకి మాత్రం చక్కగా వచ్చి ఆ విషయాన్ని ఇంతవరకు ఏ భగవంతుని గురించి